చర్చలోకి. ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి హిరణ్యాక్షుడు విశ్వంలో నలువైపులా విజయాన్ని సాధించాడు. ఇదంతా మంచి శుభవార్త కాదు కదా? అందుకని ఈరోజు టైటిల్ కూడా మొదటిది 15 శ్లోకాల్లోనే అపశకునాల గురించి చెప్తారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు జన్మిస్తారు కదా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించినప్పుడు ఎటువంటి అపశకునాలు దర్శనమిచ్చాయి మొత్తం ప్రకృతిలో విశ్వంలో అన్ని చోట్ల అన్ని రకాలుగా అన్ని విషయాలు ఇక్కడ ముందు 15 శ్లోకాల్లో చెప్పారు. సో ఆ విషయాలు చర్చించుకుందాం అంట మంగళాచరణం తర్వాత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కామయ్యం సదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఇప్పుడు వచ్చే 3 అధ్యాయాల్లో ఈ హిరణ్యాక్షుడు మరియు భగవంతుడు వరాహదేవుడి మధ్య జరిగే యుద్ధం మొత్తం వర్ణించబడింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఈరోజు హిరణ్యాక్ష యొక్క ఎంట్రీ అన్నమాట. సో భగవంతుడు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు, తర్వాత ఇస్తారు. ముందు హిరణ్యాక్ష వచ్చి ఉత్పాతాన్ని రచించిన తర్వాత. సో ఈరోజు ఈ అధ్యాయంలో చూసేది మనం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు జన్మించగానే ఎటువంటి అపశకునాలు కనిపించాయని మొదటి 15 శ్లోకాల్లో వర్ణించారు. దాని తర్వాత వీళ్ళు పెద్దగా అవుతారు, పెద్దగా అయిన తర్వాత హిరణ్యాక్ష ఎలా నలువైపుల విషయంలో ఉన్న నలువైపులని ఆక్రమించేసి అందరినీ అక్కడ అన్ని చోట్ల కూడా విజయాన్ని ఎలా సంపాదిస్తాడు, ఇంకా వరుణదేవుడితో ఏం సంభాషణ జరిగింది, ఇవన్నీ విషయాలు కూడా ఈ అధ్యాయంలో ఉంటాయి. దాని తర్వాత భగవంతుడు మరియు ఈ యొక్క హిరణ్యాక్షుల మధ్యలో జరిగిన యుద్ధం సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట ఇక్కడ మనకి భాగవతంలో నెక్స్ట్ అధ్యాయంలో. దాని తర్వాత ఇంకా 19వ అధ్యాయంలో భగవంతుడు వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి చంపేస్తారు, వధించేస్తారు. సో అంటే 2 అధ్యాయాలు ఓన్లీ ఫైటింగే. సో అందుకే ఈ అధ్యాయాలు కొంచెం ఫాస్ట్గానే వెళ్తాము. సో ఈరోజు మాత్రం అపశకునాలు ఏంటో చూద్దామంట. దీని ద్వారా మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే అసలు అపశకునాలు అంటే ఏమిటి, అసలు దేన్ని అపశకునాలు అంటారు, ఏవే అపశకునాలు, అసలు అది నిజమేనా. ఇంకొకటి దీంట్లోంచి కొన్ని మనం శిక్షణలు నేర్చుకోవచ్చు, అవి ప్రభుపాల ద్వారా తాత్పర్యాల్లో ఇస్తారు, అవి కూడా చర్చించుకుందామంట. సో మొదటి శ్లోకంతో ఆరంభిద్దాము. సో మనకు గుర్తుంటే ఇవన్నీ విషయాలు కూడా మైత్రేయుని విదురుడితో చెప్తున్నారు. సో ఇప్పుడు మైత్రేయుని, మైత్రేయ ఉవాచ నిశంయాత్మా భువా గీతం కారణం శంక్యయోజిత తతసర్వే న్యవర్తంత త్రిదివాయాదివౌకశ. ఇప్పుడు మైత్రేయుని ఏమన్నారంటే అలా దేవతలు బ్రహ్మదేవుడు ఎవరైతే భగవంతుడి నాభి నుంచి జన్మించాడో పద్మపు పైన ఆ బ్రహ్మదేవుడి నుంచి విన్న తర్వాత అసలు ఈ వాళ్ళు ఎంతో భయపడొచ్చారు కదా, వాళ్ళు ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు ఈ అంధకారం ఏమిటి ఏమిటి అని. ఇప్పుడు అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్న తర్వాత వాళ్ళ భయాన్ని నుంచి ముక్తి చెంది ఇప్పుడు తిరిగి వాళ్ళ లోకాలకి రిటర్న్ వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ నుంచి ఒక విషయం అర్థమవుతుంది మనకి, ఏంటి అంటే భయం అనేది స్వర్గంలో దేవతలకు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడు అందరూ కరోనాకు భయపడుతున్నారు కదా, ఇది మనమే కాదు దేవతలు కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమయాల్లో భయానికి గురయ్యే ఘటనలు సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే భయం అనేది, అంటే ఇది ఆహార నిద్ర భయం మైథునంశ, ఇవన్నీ ముల్లోకాల్లో అంటే మొత్తం అన్ని చోట్ల కూడా ఈ యొక్క విశ్వంలో అన్ని లోకాల్లో కూడా అన్ని జీవులు కూడా అనుభవిస్తాయి. ఓన్లీ మనం ఈ పృథ్వీలోనే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాము లేకపోతే ఇటువంటి భయాన్ని చవిచూస్తున్నాము అనేది లేదన్నమాట. అవే విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట. మరి మనకి దేవతలకి డిఫరెన్స్ ఏంటి, మనకి దేవతలకి మరి భేదం ఏంటి, వాళ్ళు భయపడుతున్నారు అక్కడ మనం ఇక్కడ భయపడుతున్నాము, మనకి వాళ్ళకి భేదం ఏంటంటే దేవతలు వచ్చేసి వాళ్ళకి ఇలా సమస్య వచ్చినప్పుడు భయానికి గురైనప్పుడు భయభ్రాంతులైనప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ పై అధికారి అథారిటీ గురువుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకొని దానికి యొక్క పరిష్కార మార్గాన్ని అలా ఆయన నుంచి తెలుసుకుంటున్నారు. సో అలా వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవుడు చెప్పాడు ఇది ఇది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు భగవంతుడు వచ్చి చూసుకుంటారంతా అని. సో ఇప్పుడు వీళ్ళు భయాన్ని నుంచి ముక్తులైపోయి తిరిగి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. సో అదే సాధారణ మనుషులు అంటే అభక్తుల గురించి చెప్తున్నారు. సో అలా అటువంటి సాధారణ మనుషులు మామూలుగా ఏంటంటే భయానికి గురైనప్పుడు ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు కరోనా వస్తుంది భయం వేస్తుంది అందరికీ, కానీ ఎంతమంది భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు భక్తి చేసుకుంటున్నారు లేకపోతే ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అయ్యో ఏమైందండి మరి ఇలా కరోనా ఎందుకు వచ్చింది, ఎంతమంది అడిగి తెలుసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు కరోనా వచ్చినా కానీ ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎప్పుడు వెళ్ళి మందు కొట్టాలి లేకపోతే ఎప్పుడు వెళ్ళి మాంసం తినాలి, ఒకసారి లాక్డౌన్ ఎత్తే కానీ మాంసం షాప్ పైన లైన్ కట్టి మందు షాప్ పైన లైన్లు కొట్టి మరి మళ్ళీ వెళ్ళారు మరి తాగడానికి తినడానికి. సో ఎందుకు మరి వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ భయాన్ని నుంచి ఎలా ముక్తులవ్వాలో, మళ్ళీ భయపడడం మళ్ళీ అవే తప్పులు చేయడం మళ్ళీ భయపడడం. సో ఇదన్నమాట ఒక సాధారణ జీవి యొక్క సిద్ధాంతం ఇంకా దేవతల యొక్క మధ్యలో భేదం. సో అంటే మనుషుల్లో కూడా ఇప్పుడు భక్తులు ఎటువంటి వారంటే వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తారు, ఎటువంటి సమయాల్లో భక్తుల జీవితాల్లో కూడా సమస్యలు రావచ్చు, సందేహాలు రావచ్చు, సంశయంలో పడవచ్చు. అర్జునుడు ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు ప్రభుపాద వారు. ఆయన కురుక్షేత్ర యుద్ధం రణభూమిలో ఆయన ఇలా ఎంతో కన్ఫ్యూజన్కి అర్థం కావట్లేదు ధర్మం ఏంటి అధర్మం ఏంటి, యుద్ధం చేయాలా వద్దా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన కృష్ణుడికి శరణాగతుడయ్యాడు. ఆయనే విశ్వగురు భగవంతుడు పరమాత్ముడు. సో కృష్ణుడికి ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయనకు శరణాగతుడయ్యాడు, ఆయన నుంచి ఉపదేశాన్ని విని దాన్ని పాటించాడు. తర్వాత ఆయనకున్న మోహం కానీ సమస్యలు కానీ సందేహాలు కానీ అన్నీ తొలగిపోయాయి. నష్టో మోహ స్మృతి లబ్ధ అని చెప్తారు మొత్తం గీత విన్న తర్వాత, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు. సో ఇలా సమస్యలు వచ్చినప్పుడు మనం భగవద్గీత చదువుకొని లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళి గురువు సాధు శాస్త్రాల యొక్క ఆశ్చర్యాన్ని గ్రహించాలి, అప్పుడు మనము ఈ భయాన్ని నుంచి కూడా ముక్తులం కావచ్చు. సో ఈ విధంగా మనం మన యొక్క పై అధికారులు కానీ గురువుల దగ్గర కానీ సాధువుల దగ్గర కానీ వెళ్తే అప్పుడు మనకి సమస్యలకు పరిష్కార మార్గం అనేది తెలుస్తుంది, అసలు సమస్య ఏంటో అర్థమవుతుంది. లేకపోతే ఇలాగే భయంతోనే బతకాల్సి వస్తుంది అన్నమాట. దితిస్తు భర్తురాదేశాత్ అపత్య పరిశంఖిని పూర్ణే వర్షశతే సాధ్వీ పుత్రౌ పరశుశువే యమౌ. సో ప్రశుశువే యమౌ. ఇక్కడ దితి తెలుసు ఆమెకి, పతి ఆల్రెడీ చెప్పేశారు మీ ఎటువంటి సంతానం లభిస్తుందో ఆమెకి. సో ఆమె అందుకనే అనవసరంగా ఇప్పుడు నా యొక్క సంతానం ద్వారా ఇప్పుడు ఈ దేవతలు ఎంతో కష్టాలు అనుభవించబోతున్నారు, ఎంత వీలైతే అన్ని రోజులు ఆపడానికి ప్రయత్నిస్తానని ఇప్పుడు 100 ఏళ్ళ వరకు ఆమెని ఆమె అలాగే గర్భాన్ని ధరించి ఉంది. 100 ఏళ్ళ తర్వాత ఆమె ఈ ఇద్దరికి కవలలకి జన్మనిచ్చింది హిరణ్యాక్ష హిరణ్యకశిపు. వీళ్ళిద్దరూ జన్మించారన్నమాట 100 ఏళ్ల తర్వాత. ఉత్పాత బహవస్తత్ర నేపే నిపేతుర్ జాయమానయో దివి భూవ్యంతరిక్షే చ లోకస్యోరు భయావహ. సో వీళ్ళు పుట్టుకతోనే విశ్వంలో నలుదిక్కుల భూమిపైన లేకపోతే నీళ్ళల్లో కానీ లేకపోతే అంతరిక్షంలో కానీ ఆకాశంలో కానీ గాల్లో కానీ అగ్నిలో కానీ గ్రహాల్లో కానీ ప్రతి చోట ఉత్పాతం భయంకరమైన వాతావరణం ఉత్పన్నమైందంట. ఉత్పాత భావస్ ప్రతి చోట ఉత్పాతం, లోకస్యోరు భయావహ ప్రతి లోకంలో భయం భయం అనేది ప్రకటించింది. సో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయంట. సో ఇప్పుడు మరి ఏమి అవి అంత భయానకమైన విషయాలు ఏమి జరిగాయి మొత్తం విశ్వంలో అన్ని చోట్ల అనే విషయాలనే ఇప్పుడు నెక్స్ట్ 4వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు వర్ణిస్తారన్నమాట. సో ఈ విషయాలు మనం చూసుకుంటూ వెళ్దాము. సహచలా భువశ్చేలుర్ దిశ సర్వా ప్రజాజ్వలు శుల్కాశాషణయ పేతు కేటవశ్చార్తి హేతవ. మొదటిది భూకంపాలు, పెద్ద పెద్ద పర్వతాలను కూడా కదిలించే భూకంపాలు వచ్చాయంట. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ అగ్ని కనిపిస్తుందంట, అగ్ని బయటపడుతుందంట. ఎంతో అశుభ సంకేతమైన అశుభ గ్రహాలు శనిగ్రహం వంటివి అవన్నీ కనిపిస్తున్నాయంట బాగా ప్రజ్వలితమే. ఇంకా రకరకాల తోకచుక్కలు ఇంకా రకరకాల అవన్నీ కూడా దాంతో పాటు తిరుగుతున్నాయి పడుతున్నాయంట. సో ఇప్పుడు మనకు వర్ణించబోతున్నారు, ఇది జస్ట్ 1వ శ్లోకం మాత్రమే, ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయి. సో ఇక్కడ మనము చూసేది ఏంటంటే ఒక ఇద్దరు అసురులు జన్మించిన కారణంగానే మొత్తం విశ్వం అంతా ఇన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలని మనకు దర్శనమిస్తున్నాయి. వికృతి, ప్రకృతి యొక్క వికృతి మొత్తం మనం చూడగలుగుతున్నామే, ఇక్కడ కనిపిస్తుంది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఏంటంటే అసుర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు పెరిగిపోయారు. జనాభా సంఖ్య, అసుర ప్రవృత్తి కలిగిన జనాభా సంఖ్య పెరిగిపోయింది. అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి, తుఫాన్లు సైక్లోన్లు లేకపోతే ఇప్పుడు కరోనా నడుస్తుంది, అది ఒకరోజు కూడా కాదు సంవత్సరం అయిపోయింది ఇంకా తగ్గలేదు. సో ఎందుకు నడుస్తున్నాయంటే ఇవన్నీ కూడా తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిందంటే భాగవతంలోని ఈ యొక్క శాస్త్రాల్లోంచి అర్థమయ్యే విషయాలు ఏంటంటే ఇప్పుడు సమాజంలో అసుర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగిపోయింది. పెరిగిపోయిందంటే ఏంటంటే వాళ్ళు అసుర ప్రవృత్తి ఉండడమే కాదు వాళ్ళు అటువంటి కార్యాలు చేస్తారన్నమాట, అధార్మిక కార్యాలు పాపకార్యాలు బాగా చేయడం ద్వారా. దాని ద్వారా ఏంటంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మనం చూడడానికి మనకి దర్శనమిస్తున్నాయన్నమాట. వవౌ వాయు సుదుస్పర్శః ఫూట్కారాన్ ఈరయన్ముహు ఉన్మూలయన్ నగపతీన్ వాత్యానీకోరజోద్వచః. ఇంకా గాలులు ఎంత గట్టిగా వీచాయంటే ఎంత వీస్తున్నాయంటే గాలులు శబ్దం చేస్తూ గట్టిగా వీస్తూ పెద్ద పెద్ద చెట్లను కూడా వేళ్లతో సహా రూట్స్తో సహా ఎత్తి పారేస్తున్నాయి అన్నమాట. ప్రతి చోట దుమ్ము ధూళి మేఘాలతో నిండి వాతావరణంతో గాలులు వీస్తున్నాయంట. అంటే ఇలా ఎప్పుడైనా విపరీతమైన వాతావరణం కనిపించింది అనుకోండి, ప్రభుపాదులు రాస్తున్నారు ఇలా మొత్తం చీకటిగా అంధకారంగా సూర్యుడే కనిపించకుండా అంత ఫుల్గా మబ్బుండేసి అసలు కొన్ని రోజుల పాటు కొన్ని చోట్ల అయితే కొన్ని మాసాల పాటు సూర్యుడే రాడు. అసలు విపరీతమైన పరిస్థితులు ఉంటాయి కదా వాతావరణం యొక్క, విపరీతంగా వానలు లేకపోతే అతివృష్టి అనావృష్టి లేకపోతే ఇటువంటి సైక్లోన్స్ ఇవన్నీ తుఫాను ఇవన్నీ జరగడం ఏంటంటే విపరీతమైన వాతావరణం, ఎక్కువగా చలి ఎక్కువగా ఎండ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అంటే అక్కడ ఈ అసుర సంతతి పెరిగిపోయింది, అసుర ప్రవృత్తి గల ఉన్న జనాభా సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేయకూడని కార్యాలు, వర్జిత కార్యాలు, అధార్మిక కార్యాలు, పాప కార్యాలు, శాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేస్తారు కనుక అనే విషయాలు మనకు అర్థమైపోతున్నాయి అన్నమాట. సో ఉద్దసత్తదిదంబోధ ఘటయాన్నష్ట భాగనే వ్యోమ్ని ప్రవిష్ట తమస నస్మ వ్యదృశ్యతే పదం. ఇంకేం చెప్తున్నారంటే, ఇలా మేఘాలు ఎంత ఘనంగా ఉన్నాయంటే మనకు అక్కడ పైన లోకాల్లో చుక్కలు కానీ తారలు కానీ ఏం కనిపించట్లేవు. అంత అంధకారమే, ప్రతి చోట అంధకారమే. సూర్యుడు, చంద్రుడు, చుక్కలు ఏం కనిపించకుండా అంత అంధకారం, అన్ని ఓపిలా అంధకారమేనంట, ఏం కనిపించట్లేదంట. చుక్రోష విమనావర్ధిర్ ఉధుర్మి క్షుభితోధర షోడపానోశ్చ శరిత చుక్షుభూ శుష్క పంకజ. ఇంకా సముద్రాల్లో ఎంత పెద్ద పెద్ద అలలు పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ వస్తున్నాయంట. ఇంకా దాంట్లో ఉన్న ప్రాణులన్నీ కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయంట. అలా ఇంకా ఏ జలాశయాలున్నా, నదులున్నా కానీ అవన్నిట్లో ఉన్న పద్మపు పువ్వులు కూడా అవి విచలితమైపోయాయంట. అంటే డ్రై, ఎండిపోయి వాడిపోయాయంట. అక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా అంతో విచలితమైపోయాయంట భయంతో. ముహు పరిదహ్యో భువాన్ సరహ్వో శశి సూర్యయో నిర్ఘాతరత నిహ్రాద వివరేభ్య ప్రజాగ్నిరే. సూర్యుడు, చంద్రుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరిగినప్పుడు మనం చూస్తాం కదా, చుట్టూ ఒక చిన్న హ్యాలో లాగా, ఒక చిన్న లైట్ లాగా ఉంటుంది, అలా అంధకారంలో మిగిలిపోతాం, అలా కనిపించే. ఇంకా ఎక్కడ మేఘాలు లేకున్నా కానీ మేఘాలు గర్జిస్తున్న శబ్దం కనిపిస్తుందంట. ఇంకా గుహల్లోంచి రథాలు ప్రయాణిస్తున్నప్పుడు జరిగే శబ్దం అక్కడి నుంచి గుహల్లోంచి వస్తుందంట బయటికి. అంతేకాకుండా ఇప్పుడు పశు పక్షుల ద్వారా అపశకునాలు గురించి చెప్తారు. అంతర గ్రామేషు ముఖతో వమంత్యో వహ్ని ముల్బనం శృగలోలూక తంకారై ప్రాణేదుర్ అశివం శివ. ఇప్పుడు అంతర గ్రామేషు, గ్రామాల్లో లోపల్లోంచి, అంతర గ్రామ అంటే గ్రామాల లోపల ఎంతోమంది ఆడ నక్కలు, షీ జాకల్స్, ఆడ నక్కలు కూస్తున్నాయంట. నక్క కూస్తుంది కదా అలా, అలా కూసినప్పుడు ఇంకా మిగతా నక్కలు, గుడ్ల గుబులు ఇవన్నీ కూడా గట్టిగా అరుస్తున్నాయంట, కూస్తున్నాయంట. సో ఇంకా ఆ నక్కలు వాళ్ళ ముఖం నుంచి మంట బయటపడుతుందంట. ఇంకా సంగీతవద్ రోదనవద్ ఉన్నమయ్యా శిరోధరాం వ్యముంచన్ వివిధ వాచో గ్రామ సింహాస్తత. ఎస్, ఇవన్నీ అశుభ అశుభ సంకేతాలు, అపశకునాలు. ఇంకోటి గ్రామసింహం, గ్రామసింహం ఎవరండి? గ్రామసింహం అంటే కుక్క. సో కుక్కలు కూడా తలెత్తి గట్టిగా అరుస్తున్నాయంట, అటు ఇటు తిరుక్కుంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాయంట, చెవులు పగిలిపోయే విధంగా గట్టి గట్టిగా కుక్కలు అరుసుకుంటూ తిరుగుతున్నాయంట ప్రతి చోట. కుక్కలు అరవడమే కాదు, అంటే ఇప్పుడు నక్కలు, కుక్కలు, గుడ్ల గుబులు అన్నీ అరుస్తున్నాయి. దీని తర్వాత ఇంకా అరవడానికి ఇంకొకరు ఉన్నారు క్యాండిడేటు. నెక్స్ట్ 11వ శ్లోకంలో ఖారాశ్చ కరశై, సారీ, ఖారాశ్చ కర్కశై క్షట్ట ఖూరైర్ జ్ఞనతోద్ధరాతలం ఖార్ఖారవసమత్థ పర్యధావన్ వరుతశః. ఇంకెవరు? గాడిదలు కూడా పెద్ద గుంపుల్లో అటు ఇటు గుంపుల్లో తిరుక్కుంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాయంట, ఇవి కూడా గాడిదలు అరుస్తే ఎలా ఉంటాయో తెలుసు కదా, అలా గట్టి గట్టిగా అరుస్తున్నాయంట గాడిదలు కూడా. ఇప్పుడు ఇవన్నీ చిహ్నాలు అన్నమాట. ఇవి చూసి ఏదో అశుభం జరగబోతుంది, ఏదో భయానకమైన విషయం జరగబోతుంది, ఏదో పాపం జరగబోతుంది, ఇవన్నీ అశుభ సంకేతాలు. ఇవన్నీ కూడా అపశకునాలు అన్నమాట. ఇదంతా ఒక సైన్స్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం సమాజంలో జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఏదో ఘోర పాపం, ఘోరమైన ప్రమాదం జరిగే ఉంది, జరగబోతుంది, జరుగుతుంది. సో ఇది అంతా ఒక విజ్ఞానం, నిమిత్త శాస్త్రం అంటారు. ఇది మన వేదాల్లో ఉంది. ఇది ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా ఇవి మూఢనమ్మకాలు, కాల్పనికమైన మిథ్య కథలు కాదనమాట. ఇవన్నీ రియల్గా జరిగిన విషయాలు. ఇదంతా కూడా ఒక విజ్ఞానం. ఇది అంటే బయట వాతావరణంలో జరిగే మార్పులు, పశువు పక్షులలో జరిగే మార్పుల ద్వారా మనం గ్రహించవచ్చు ఇప్పుడు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా అని. ఇది గొప్ప విజ్ఞానం. సమాజంలో పాపం పెరిగిపోయిందా, ధర్మం పెరిగిపోయిందా అనే విషయం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పాపాత్ములు, అసురులు, అసుర ప్రవృత్తి గల వాళ్ళు, పాప కార్యాలన్నీ పెరిగిపోయాయనే విషయం అర్థమవుతుంది. సో అలా మనము శ్రీమద్భాగవతం శాస్త్రాల్లోంచి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విజ్ఞానం అనేది జనాలకు తెలియదు, ఈ మూఢనమ్మకాలు అనుకున్నారు, అందుకే ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. కరోనా వచ్చినా కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా అలాగే మాంసం తినడం మాత్రం వదిలేయట్లేదు, ఇంకా మద్యపానం వదిలేయట్లేదు, ఇంకా అలాంటి నాలుగు నియమాల్ని అలాగే శాస్త్రాలని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఎందుకు తగ్గట్లేదు కరోనా, ఎందుకు తగ్గట్లేదు అని. సో కరోనా వెళ్ళిపోతుంది కాసేపు అయిన తర్వాత. ఎలాగైతే హిరణ్యాక్షుడు కూడా శాశ్వతం కాదు, కొంచెం సమయం తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత ఇంకో అసలు వస్తాడు. అలాగే ఇక్కడ ఒక రోగం వెళ్ళిపోతుంది, ఇంకో రోగం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక విజ్ఞానం. ఇవాళ రేపు జనాలకి ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోరు, మన సంస్కృతిని కూడా అర్థం చేసుకోరు. కానీ ఇలాంటి విజ్ఞానం మన శాస్త్రంలో ఉంది. ఇది ఒక శాస్త్రం. అలాగే ఆయుర్వేదం, అదొక శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలు, ఎంతో విజ్ఞానంతో కూడిన శాస్త్రాలు అన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎవరైనా బాగా ఆయుర్వేదిక్ మంచి డాక్టర్ ఉంటే, ఆయనకు ఆయుర్వేదం బాగా తెలిస్తే, వాళ్ళు ముందు మనకేం టెస్ట్లు అవసరం లేదన్నమాట. మీకు ఏ రోగం వచ్చినా సరే మీ నాడి పట్టుకొని, ఇంకా కొన్ని మీలో ఉన్న సింప్టమ్స్, చిహ్నాలని చూసి మీకు ఏ రోగం ఉందని చెప్పేసి దానికి మందు ఇచ్చేసేవారు, ట్రీట్మెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు మీరు ఏదైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక 10 టెస్టులు రాస్తారనమాట. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్ట్లో రిపోర్ట్ చూసి మీకు చెప్తాను మీకు ఏం ప్రాబ్లం ఉందో. ఆ రిపోర్ట్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది, అక్కడ రాసే ఉంటుంది మీకు ఏం సమస్య ఉందనేది. ఎనీవేస్, తో ఇప్పుడున్న మోడర్న్ అలోపతి డాక్టర్లు ఏంటంటే వాళ్ళకు 10 రకాల 100 రకాల టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణ రాగలుగుతారు ఒక్కొక్కసారి. అప్పుడు కూడా రాలేరు కొన్ని సార్లు అర్థం చేసుకోలేరు ఏం జరుగుతుందనేది కొంతమంది పేషెంట్ సమస్యల్లో. సో ఇది కరెక్ట్ సైన్స్ కాదు, అర్థమైపోతుంది మనకి. ఇది విజ్ఞానంలో అంత అసలు విజ్ఞానం అంత ఎక్కువ బాగాలేదని, అజ్ఞానం ఎక్కువ ఉందని. అదే ఆయుర్వేదంలో మీరేం చెప్పనవసరం లేదు డాక్టర్కి, పట్టుకొని మిమ్మల్ని చూసి చెప్పేస్తారు మొత్తం, మీ నాడి పట్టుకొని, లేకపోతే మీలో ఉన్న కొన్ని సింప్టమ్స్, కళ్ళు నాలుక ఇలాంటివి చూసి. సో ఇలాంటి చిహ్నాలని చూసి సమస్య ఏంటని కనిపెట్టేది, సమస్య ఏంటని కనుక్కోవడం అనేది ఒక శాస్త్రం. ఇదంతా శాస్త్రాల్లో ఉంది మనకి. సో అందుకనే ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మనకి అర్థం అవ్వాలన్నమాట. ఇందులో కొన్ని ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడ మీరు మహాభారతం కానీ రామాయణం కానీ ఎక్కడైనా చూడండి. అప్పుడు మీకు రామాయణంలో నేను చర్చించుకున్నాను, ఎప్పుడైతే పరశురాముడు వస్తాడో దశరథుడు భయపడతాడు, అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కొన్ని అశుభ సంకేతాలు రెండు కనిపిస్తాయి. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి వశిష్ఠుని అడిగితే వశిష్ఠుని అంటాడు ఒక ఆపద రాబోతుంది కానీ దానివల్ల మనకేమీ హాని కలగదు, ఆపద వెళ్ళిపోతుంది మళ్ళీ అని, దాని నుంచి మనం బయటపడతామని. సో ఆ విధంగా శుభ సంకేతాలు అపశుభ సంకేతాలు అనేది ఒక పెద్ద విజ్ఞానం. మనం శాస్త్రాల్లో ప్రతి దగ్గర వస్తుంది, మనకి ప్రతి దగ్గర చూస్తాం మనం. ఇప్పుడు ఎలాగైతే హిరణ్యకశిపుడు పుట్టారు, అలాగే దుర్యోధన పుట్టినప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ అశుభ సంకేతాలను చూసి అప్పుడే అనేస్తాడు విదురుడు ధృతరాష్ట్రుడికి, ఈయన మీ కులాన్ని నశింపజేసే వ్యక్తి, వెంటనే త్యాగం చేసేసే. సో ఆ విధంగా ఇది ఒక పెద్ద సైన్స్ అన్నమాట. హృదంతో రాసభాత్రశ్చ నీడాద్ ఉద్భతన్ ఖగా గోశేరణ్యే చ పశవః శక్రన్మూత్రం అకుర్వత. ఇలా గట్టిగా గాడిదలు కూస్తుంటే అరుస్తుంటే ఆ శబ్దాలకి పక్షులన్నీ కూడా వాళ్ళ గూళ్ళలోంచి నెస్ట్లోంచి వాళ్ళ ఇళ్లలోంచి అవి గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాయంట. అంతేకాకుండా ఆ గోశాల్లో ఉన్న ఆవులు గేదెలు అన్నీ కూడా వెంటనే అక్కడ మూత్రాన్ని ఇంకా అదే గోమూత్రం మూత్రం మరియు పేడని పడేశాయంట. గావోత్రసన్న సర్గోహాస్ తయూధా పూయ వర్షిన వ్యరుడం దేవలింగాని ధ్రుమా పేతుర్ వినానిలం. అంతేకాకుండా ఆవులు ఎంతగా భయభ్రాంతికి గురయ్యాయంటే అవి పాలనిచ్చే చోట రక్తాన్ని ఇస్తున్నాయంట. అంతేకాకుండా వర్షం రూపంలో రావాల్సిన వాన మేఘాల నుంచి పస్ పస్ అంటే మనం ఏమంటాం తెలుగులో మర్చిపోయాను, పస్ పడుతుందన్నమాట పైన నుంచి. అలాగే మందిరాల్లో విగ్రహాలు ఏడుస్తున్నాయంట, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయంట. ఇంకా ఈ గాలికి ఎంత గాలి గట్టిగా వీస్తుందంటే ఎన్నో చెట్లు పడిపోతున్నాయంట, పెద్ద పెద్ద చెట్లు. గ్రహాన్ పుణ్యతమానన్యే చీము, కరెక్ట్ యా. గ్రహాన్ పుణ్యతమామన్యే భగణాంశ్చాపి దీపిత అతి చేరుర్వక్రగత్య యుయుధుశ్చ పరస్పరం. ఇంకా ఇదే సమయంలో ఇప్పుడు గ్రహాలు నేను చెప్పాను కదా, గ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలు శుభ సంకేత శుభాన్ని సంకేతిస్తాయి, కొన్ని గ్రహాలు అశుభాన్ని సంకేతిస్తాయి. సో శుభాన్ని సంకేతించే గ్రహాలు మెర్క్యురీ, జూపిటర్, వీనస్. దీన్ని మనము తెలుగులో ఏమంటాం, జూపిటర్ని బృహస్పతి అంటాం కదా, బృహస్పతి లేకపోతే బుధ గ్రహం అంటాం. మెర్క్యురీ, వీనస్ మనకు తెలీదు. ఇక్కడ ఏం రాస్తాయి చూద్దాం. ఓకే, జస్ట్ ప్రభుపాల్ వారు మనకు రాశారు. సో ఏవైతే గ్రహాలు ఇంకా కొన్ని అశుభ గ్రహాలు, మార్స్, సాటర్న్ అంటే శనిగ్రహం, మంగళగ్రహం, ఇలాంటి అశుభ గ్రహాలు ఏంటంటే అవి ఇంకా బాగా వెలుతురు వెదజల్లుతున్నాయంట, బాగా ఉజ్వలితంగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇటువంటి శుభగ్రహాలు మెర్క్యురీ, జూపిటర్, వీనస్ వంటివి అవి వారి యొక్క ప్రకాశం అనేది తగ్గిపోయిందంట. ఇంకా వీటన్నిటి గతివిధులు కూడా కొంచెం రివర్స్లో చిన్నభిన్నంగా అయిపోయాయన్నమాట. సో ఇవి కూడా శుభ అశుభ సంకేతాలని మనకి తెలియజేస్తున్నాయని చెప్తున్నారన్నమాట. దృష్ట్వాణ్యాంశ్చ మహోత్పాతాం అతత్తత్వావిదః ప్రజాః బ్రహ్మపుత్రార్తే భీత మే నిరే విశ్వసంప్లవం. సో ఇప్పుడు ఇవన్నీ సంకేతాలని చూసిన తర్వాత సాధారణ జీవులందరూ కూడా, అంటే చతుష్కుమారులు వదిలేయండి, చతుష్కుమారులు కాకుండా మిగతా సాధారణ వ్యక్తులందరూ కూడా అన్ని లోకాల్లో కూడా ఎంతో భయభ్రాంతికి గురయ్యారంట. వాళ్ళందరికీ కూడా ఎంతో భయం వేసిందంట. ఇంకా వాళ్ళందరూ కూడా అనుకున్నారంట, ఇప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా వినాశనం అవ్వబోతుంది, సమయం ఉత్పన్నమైనట్టుంది వినాశనానికి, సృష్టి మొత్తం విశ్వం అంతా వినాశం అవ్వబోతుందేమో అని ఆలోచనలో వాళ్ళు ఉన్నారంట, సాధారణ ప్రజలందరూ కూడా, సాధారణ జీవులందరూ కూడా అన్ని లోకాల్లో కూడా. సో ఇక్కడ మన చతుష్కుమారులు వాళ్ళు మాత్రం భయపడట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు శాపం ఇవ్వడం కారణంగానే ఇప్పుడు ఆ జేవి జైలిద్దరే ఇక్కడ హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్ష రూపంలో వచ్చారు. సో వాళ్ళిద్దరూ కాసేపైన తర్వాత భగవంతుడు వాళ్ళని వధించేస్తాడు, తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతారు, సృష్టి ఏం నశించిపోదు, ఇది తాత్కాలికమైన సమస్య అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు అన్నమాట. అందుకే వాళ్ళు మాత్రం భయపడలేదు, కానీ సాధారణ వాళ్ళు ఈ విషయం తెలియక చాలా భయభ్రాంతికి గురయ్యారని చెప్పారు. అలాగే కదా ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా సైంటిస్టులు రకరకాల ఎవరెవరో ఉంటారు కదా, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు అందరూ కూడా వాళ్ళు ఓ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మొత్తం పృథ్వీ మొత్తం విశ్వం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఇది అది ఎన్నో రాసేస్తూ ఉంటారు. కానీ మనకు తెలుసు శాస్త్రాల నుంచి కలియుగము 432,000 సంవత్సరాలు, అందులో 5,000 సంవత్సరాలే అయిపోయింది. ఇంకా కలియుగము 427,000 సంవత్సరాల వరకు ఉందని. సో అలా ఇంకో 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల తర్వాత మొత్తం నశించిపోతుంది, ఏం అవ్వదన్నమాట. సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, ఎందుకంటే దుఃఖాలేం కదా, దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. సో అందుకనే శాస్త్రాల నుంచి మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరి జన్మలో ఇంత మొత్తం విశ్వం అంతా కూడా హాహాకారం, భయంకరమైన వాతావరణం నెలకొంది. సో ఇక్కడ మనకి ప్రభుపాల వారు ఇంకో విషయం చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అర్జునుడు భగవద్గీతలో, అంటే మనం ఫస్ట్ అధ్యాయంలోనే చూసుకుంటాము, అర్జునుడు ఎందుకు యుద్ధం చేయనడా చెప్పడానికి ఒక కారణం చెప్తారు కదా, ఇంతమంది మగవాళ్ళందరూ చనిపోతే వీళ్ళందరూ భార్యలందరూ విధవులు అయిపోతారు సమాజంలో, అప్పుడు వీళ్ళందరినీ రక్షించడానికి సరైన తగిన క్షత్రియులు ఉండరు, అప్పుడు కొంతమంది వ్యక్తులు వీళ్ళని శోషిస్తారు, తద్వారా వీళ్ళ ద్వారా వర్ణ సంకర ఉత్పన్నమవుతుంది, తద్వారా వర్ణ సంకర అంటే వీళ్ళందరూ కూడా ధర్మాన్ని పాటించరు, పిండదానం చేయరు, ఇలా ఎన్ని ఏ కర్మలు మంచి కర్మలు చేయరు, అన్నీ కూడా పాపాలు చేస్తారు, అధర్మాన్ని వివరిస్తారు, తద్వారా మొత్తం మన సంస్కృతి కులం అన్నీ నశించిపోతాయి, అందరూ నరకానికి పోతారు. సో ఇదంతా కూడా వినాశనానికి దారితీస్తుంది అని, దీనికి అంతగా నేనెందుకు కారణం కావాలి, అందుకే నేను యుద్ధం చేయను అని ఒక కారణం చెప్తారు అర్జునుడు. సో ఇది ఒక సైన్స్ అనమాట, ఇది ఒక విజ్ఞానం. అర్జునుడికి విజ్ఞానం తెలుసు కనుకనే ఇదంతా ఆలోచించి అతను ఆలోచిస్తున్నాడు నేను యుద్ధం చేయాలా వద్దా అని. సో అందుకనే ప్రభుపాల గారు చెప్పేది ఏంటంటే, ఇటువంటి అసురుల యొక్క సంతానం, అసుర ప్రవృత్తి గల యొక్క సంతతి జనాభా పెరిగిపోతేనే ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే అలాంటి జనాభా పెరగకూడదు అంటే మంచి సంతానాన్ని జన్మించాలన్నమాట, సరైన సంతాన ఉత్పత్తి జరగాలి. అంటే అది ఎలా జరుగుతుంది అంటే, వైదిక సంస్కృతి ప్రకారం గర్భధారణ సంస్కారం ద్వారా కృష్ణ చైతన్యంతో ఎప్పుడైతే గృహస్థులు ఒక మంచి సంతానాన్ని ఉత్పన్నం చేస్తారో, అలా మంచి సంతానం ద్వారా మొత్తం సమాజంలో అటువంటి సంతానం కలిగితే అప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క భూమి మీద అంత శాంతిని స్థాపించగలరు. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా, అలా ఎన్నో రకాల సమస్యలు సమాజంలో ఉంటాయి, శాంతి భద్రత అనేది ఉండదు. సమాజంలో నిజంగా శాంతి భద్రత కావాలి అంటే మనం వైదిక సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, మన వర్ణాశ్రమ ధర్మాన్ని ఇవన్నీ పాటిస్తూ దాని ప్రకారంగా జీవించి, దాని ప్రకారంగా గర్భధారణ సంస్కారం ప్రకారంగా సంతానాన్ని ఉత్పన్నం చేస్తే, తద్వారా సరైన సంతానం ద్వారా సమాజంలో శాంతి భద్రత నెలకొల్తాయి. అంతేకాని ఈ సంస్కృతి అంతా ఓల్డ్ ఫ్యాషను, ఇదంతా మూఢనమ్మకాలు, మేము మోడర్ను, మేము చాలా అడ్వాన్సు అనేసి సంస్కృతిని ధర్మాన్ని పాటించకుండా అధర్మాన్ని పాటిస్తూ 4 నియమాల్ని ఫ్యాషన్ పేరుతో, లేకపోతే ఆధునికత పేరుతో 4 నియమాల్ని ఉల్లంఘిస్తే అప్పుడు మరి దాని పరిణామాలు ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదేవిధంగా. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి, ప్రకృతిలో సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కార మార్గం శ్రీమద్ భాగవతం, కృష్ణ చైతన్యం మాత్రమే, హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. సో మనము అందుకనే ఇదే విషయాన్ని మనం పాటిస్తూ మనం ప్రచారం చేయాలి, తద్వారా మనము ఈ సమస్య పరిష్కార మార్గానికి మనము అట్లీస్ట్ మనవంతు కృషి, మనవంతు భాగస్వామ్యం చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడే ఈరోజు నేను చర్చను ముగిస్తాను. సో మనం ఇంకా విషయాలు నెక్స్ట్ శుక్రవారం చర్చించుకుందామంట, అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జాయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. నితగా నిత్ తాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.